So now the question is, in the 1,000-year rule of Jesus Christ, some people will not go into the kingdom, 1,000 years, and there will be some place in punishment, Gehenna, something. Can you say where that place is? On earth or in heaven or here, on where?
Yes.
Yes.
This is a little... My answer is a little bit humorous. But it is, I think, a genuine answer.
That is the correct answer.
The answer to that question is found in Deuteronomy 29:29. In other words, some things are hidden from us. They belong to God's knowledge. He has not told us.
Yes, next.
Symbolic of punishment. We don't know where they are. That was the last word. I'm not 100% sure that the punishments last for the whole 1,000 years. There are some indications that it may not. But I don't know for sure myself. I don't know if anybody else knows.
అది నిజంగా విప్పులతో యాతకో మరి ఏ యాతకో మనకు తెలియదు. సూర్యుడు మనం విప్పడుతున్నాం కదా, అయితే అనేక శాస్త్రజ్ఞులు కూడా ఇస్తారు కొనుక్కోలేదు. విప్ప వాయువ అంత మహావీరుడు ఏనుగుడు వాయువులో కూడా ఉండలేదు. కాబట్టి శాస్త్ర కూడా ఈ సూర్యుడు అనేది అగ్ని కోణం లేవుగా తెలియదు. అట్లానే మనకు ఇప్పుడు అగ్ని గంధకులతో ముందు వృద్ధములు లేవుడు అన్నారు కదా కదా. అట్లా ఎంతంటే అప్ప నరకం అంత బాధ అనుకుంటున్నాం అదే నరకం నరకం అంత బాధ. దీనివల్ల నాకు నరకములా అంటే అది ఫిగరా స్పీచ్ అనమాట. అంత అంతగా చెప్తున్నారు అంతేగాని అది ఏప్పుడు ఎవరు తెలియదు. ఇప్పుడు గంధకాలు అయితే మనుషులు ఎప్పుడో కనిపెట్ట కనిపించి గంధకం తక్కువ శక్తి అది గంధకం ఏదో ఆ స్థలం ఎవరు తెలియదు. పనిష్మెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా జైలు అనుకుంటున్న భాగం అండి. ఎందుకంటే దేవు వాక్యం తెలియదంటే ఎవరైనా క్రియలు చూసుకున్న వారిని దీనిపై ఎంత ఎంత అంత దూరాన్ని
పరిపాలనలో యోగ్యమైనటువంటి వారే ఉంటారు. అంటే ఇప్పుడు వేరే పరిపాలనలో ఉండేది ఎవరు ఎవరి మీద రాజ్యం చేస్తాం? ఈ ఐదు సంవత్సరాలు పది పట్ల మీద అధికారం ఉంటారు. ఈ పది పట్ల రూపాయ యువ మీద అధికారం చేస్తాం. అప్పుడు పాపం ఉంటారు పరిస్థితులు అది ఎవరి మీద పరిపాలన చేస్తాం? వారి మీద మళ్ళీ చేస్తాం.
Thousand years, who rules thousand years, and who are the subjects in the thousand years?
Who rules?
Who rules? Who are the rulers? Who are the rulers?
Thousand of the subjects.
Yeah. What is the relation? Silence! Order! Order!
So the question is, who rules over the nations during the thousand years? Let's go to Revelation chapter 2. Let's all turn to Revelation chapter 2. Here's an example. Okay, verse 26. And 27. Let's read those two verses.
నేను నా కత్తి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువారికి జనుల మీద అధికారం ఇచ్చను. అతను నిజము దండముతో వారు లేరు.
So here we have a promise to the church in Thyatira that whoever overcomes will be given authority over the nations for a thousand years. Now let's go to Revelation chapter 20. Revelation 20. And look at verse, let's read verse 4. It's a long verse. 20 verse 4. Let's read that.
అందరు సింహాసనములను చూస్తుంది వాటి మీద ఆశీర్వదించిన వారికి విమర్శ చేయకుండా అధికారం ఇవ్వబడదు. మరియు దూరమున్న కైనను దాని ప్రతిభ కైనను నమస్కారం చేయక తమ నొసల ఎందు గాని చేతులు ఎందు గాని దాని ముద్ర వేయించు కొనని వారికి ఏడు విషయమై తాను ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూస్తుంది. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి.
Okay, that was all of verse 4. Okay, brothers and sisters, in verse 4 we have a sample, or we could say an example of some who were overcomers. And what did they overcome? They overcame the mark of the beast, and even some of them, by refusing the mark of the beast, were beheaded. And it says they will be resurrected, and they will reign with the Lord for 1,000 years. But this does not include all the overcomers. This is just an example of some.
ఇక్కడ జయించిన వారు 11 మంది జయించిన వారి గురించి రాశారు. ఏంటంటే వారికి ఏం జయించారంటే వారు క్రూర మృగమున్న కైలును దాని ప్రతిభ కైలు నమస్కారం చేయక తమ నొసలు కాని చేతులు ఎందుకు కానీ దాని ముద్ర వేయించుకొని వారిని యేసు విషయమే తాను సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం ముందుకు తుపుచ్చు చేతిలో చేయబడిన వారి ఆత్మ తెలుస్తుంది. వీరు కూడా గ్రూప్ చేస్తారు.
ఇది ఏడేళ్ల శ్రమలో మాట్లాడు. ఎక్కువ గ్రూప్ ఈ మధ్య ఏడేళ్ల శ్రమల కాలం.
This is not, is this a thousand years millennium?
Yes.
Yes. 7 years.
No. These are the believers that are alive during the 7 year tribute, the final 7 years. And these are the ones who refused the mark of the beast. These are ones that actually went through the great tribulation. They were not raptured as the first fruit. They were still on the earth, and they refused the mark of the beast, and they were beheaded, and those are the ones that Revelation 20 and verse 4 is referring to. Remember, Tom shared, when you turn to Revelation 14, remember in verses 1 through 5, Revelation 14, we've already got symbolically 144,000. We don't believe that's necessarily a literal number that have already been, it says they're singing a new song before the throne. And they've been taken from the earth. They've been purchased from the earth. These are the ones that get raptured before the mark of the beast is forced upon all of mankind. So, I hope you're following me. All of those that are first fruit, all of them will be granted the kingdom to rule in. And then those that are left and refuse the mark of the beast, they, in Revelation 20 and verse 4, will be resurrected to also rule over the nations.
దేవుని అందించి సైతాన్ని చూసుకున్న వారు వీళ్ళందరూ కూడా విజయ పరిపాలన పరిపాలిస్తారు. మరి 144 అనే నెంబర్ కరెక్ట్ 144 ఉంటారు పోల్చుగా ఎక్కువ. వీరందరూ కూడా అక్కడ ఆ గాన ప్రతీకారంతో దేవుని సన్నిధిలో విజయ పరిపాలన చేస్తారు.
But let's be very clear that the church in Thyatira existed 1900 years ago, and they also were given a promise that if they would overcome in their generation, right? If they would overcome when they were alive on the earth, they also would be granted authority over the nations. So it was given to the churches in the first century, the reward to rule over the nations. It's given to those who live at the end of the church age, to all those who overcome, and all the believers in every generation in between.
కాబట్టి ఏడేళ్ల శ్రమంలో ఉన్నవాళ్ళు మాత్రమే కాకుండా దూరదేశస్తులు కూడా 1900 సంవత్సరాల క్రితం ఉన్న ఆ దూరదేశస్తులు కూడా వాళ్ళ శ్రమంలో వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు జయించిన వాళ్ళు అప్పటి నుంచి ఈ చివరి ఘడియల్లో ఆఖరి రోజుల్లో ఈ మధ్యకాలంలో ఏ ఏ దేశంలో ఎక్కడెక్కడ ఎవరైతే శ్రమం జయించిన వారో వారందరికీ కూడా అటువంటి ధన్యత
ఇవ్వండి. Verse 4 starts in Revelation 20 verse 4. The first sentence says, then I saw thrones and they sat on them and judgment was given to them. Okay, so here's the pronoun or the word they. It has to refer to somebody that's already talked about.
ఇక్కడ వారు అంటుంది కదా, వారు అంటే అంతకుముందు వారి గురించి మాట్లాడుతుంది కదా అర్థం.
Some Bible teachers believe it refers back to chapter 19 about the armies in heaven in verse 14.
19:16 అర్వాత సైన్యముల గురించి రాయబడి ఉంది.
Those armies would include more than the ones who are beheaded during the last 7 years.
పరలోకమునందున్న సేనలు శుభ్రమైన కథనాల పట్ల తల్లి కథ గురించి ఆయన వెంబడించింది.
Those armies would also include the bride. If you go to chapter 17, I probably won't find this verse. Yeah, here it is. Uh,
వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేయరు కాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువులు రాజులకు రాజుల యుద్ధున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును.
The ones in Revelation 17:14 are the ones who fight with the Lord when he comes back to put down the Antichrist in his
rebellion.
These are the same ones that are in Revelation 19:14, the armies in heaven with the Lord, who come with him on white horses for the final battle.
ఈ వారు కన్న పొగలు పేరుకి వచ్చే సైన్యంతో 19:14 చెప్పిన వారు కూడా ఉన్నారు.
Now go back to Revelation 17:14.
17:14లో పోతే
those who are with him are called and chosen and faithful.
ఇక్కడ సులభమైన వారు నమ్మకమైన వారు ఉన్నారు.
So these are some overcomers that the Lord has collected. They might be dead people, they might be the 144,000. They're all the faithful ones, perhaps, throughout these centuries. So they are also maybe the ones referred to in the first sentence in Revelation 20:4.
ప్రభుత్వం ఉండే వాళ్ళెవరైతే ప్రభు శ్రమల గురించి జయించిన వారు ఆది నుంచి ఇప్పుడు వరకు ఎవరైతే శ్రమిస్తున్నారో వారందరూ కూడా దేవుడు సమానం లేదు. ఎంతకాలంలో శ్రమలో ఉన్నారో మరి మొట్టమొదటి ఆక్షణంలో కూడా శ్రమలో జయించిన వారు జయించిన వారు మాత్రమే ప్రభుత్వం ఉంటారు, వారితోనే రాజ్యం చేస్తారు. సో ది నెక్స్ట్ థింగ్ ఇస్ హూ ఆర్ ద సబ్జెక్ట్స్ సో థౌసండ్ ఇయర్స్ పీరియడ్ దే Christ rules on the earth.
Over the nations.
All these believers will be 1,000 years with Christ.
In Matthew 25, verse 31, another judgment is described. When the Lord comes
back.
These are the peoples of the earth who have not died through all the tribulation events.
What is the verse?
Matthew 25:31.
తన మహిమతో మనసుకుమారుడు ఆయనతో కూడా సమస్తతో వచ్చినప్పుడు ఆయన తన మహిమను పునర్జన్మ ఆర్జించేవుడు అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట భూము చేయబడుతురు. కొన్నవాడు వేదంతో గొర్రెలు వేరుపొచ్చినట్టు ఆయన వారిని వేరుపొచ్చి తన కుడివైపున గొర్రెలను ఎడప వైపున వేదాలను నిలవ పెట్టును. సో దిస్ నాట్ హ్యాపన్స్ ఇన్ థౌసండ్ ఇయర్స్. ఇప్పుడు రాజు తన గురు వైపున ఉన్న వారిని చూచి తన తండ్రి చేసి తన తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు ద్వారా రండి లోతులు పుట్టిన పొంది మీ కొరకు సిద్ధపడతమైన రాజ్యం స్వతంత్రించబడింది.
These peoples that the Lord is judging are peoples on the earth who made it through all the terrible time of tribulation. They are not the overcoming believers, they are not the Jews, but they are other peoples on the earth who did not die during the time of tribulation.
వేయన పరిపాలనలో ఆయన అక్కడ భూమి మీద ఉంటే భూమి ప్రజలందరినీ చేస్తా ఉంటారు. ఇక్కడ భూమి ఉన్నారు.
And the Lord pronounces a judgment on them, sheep and goats, and the sheep go into the kingdom, he says, they inherit the kingdom. So these people will be his subjects in the kingdom.
The nations.
nations. The nations that are the sheep that are approved by the Lord to go into the kingdom.
Not the goats.
The goats go into the fire. They go into kind of everlasting
punishment. అవి స్వతంత్ర మార్గాలు వెళ్ళిపోతారు, గొర్రెలు మాత్రం పరిపాలిస్తారు. మళ్ళీ ఇక్కడ ప్రశ్న
simple.
The Bible says when a believer passes away, their spirit goes to be with the Lord and their body returns to dust. Okay, so there's a separation that takes place between the body and the spirit. And I would say the soul and the spirit probably remain together. Okay.
Soul and spirit.
Soul and spirit, we don't get divided into three directions. So a person goes to be with the Lord, but listen, the Bible promises that every believer, their body will be physically resurrected, and the spirit and the body will return together. And that body will be a resurrected body. And then that body is the one that He will give us for eternity. And it's the one that we will stand before the Lord with at the judgment seat.
Sir, thank you. Okay. Thank you. 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 సూర్యుడు కలిగే వాటిలో తేలితో కూడా మనుషులకి బాధ్యత లేదు, ఒత్తిడి లేదు, ఆత్మ పూర్తిగా లేదు. ఆత్మ తాను దేవుని యొక్క పెడితే ఆత్మ అంటే ఇక్కడ జీవుడు దేవుడు అంటూ తెలుసు. ఆత్మ శరీరం మాత్రం మొదలైనదే పుట్టుకుంటుపోయే పట్టేది. ఇదేమో శరీరం పోయేదేమో భూమిలో అది, ఆత్మ పోయేదేమో దేవుడు అంటే. ఇప్పుడు ఆ పైన ప్రయోజనం ఏంటంటారు, ఏం చెప్తాం పర్లేదు సార్, బయటకు వస్తారు తర్వాత ఇంకో చెట్టు చెప్తే ప్రభుత్వం మళ్ళీ మన శరీరం మనం వచ్చేస్తాయి లేకపోతారు, మన శరీరం నీ శరీరం తీసుకు వస్తుంది చెట్టు ముక్కలు మన చెట్టు ముక్కలు లేకపోతారు మళ్ళీ శరీరం అంటే రూపం వస్తుంది. అయితే ప్రభు శరీరాన్ని కలిపితే మన వాడే మనకు వచ్చేస్తుంది. ఇంకా దాని తర్వాత కట్టి రాకపోతే ఎక్కడ ఉంటే మనకి
ఇదే ఉపయోగించాల్సి అంటే మనం సిద్ధంగా చేస్తున్నారు వాళ్ళు. అది తర్వాత ప్రభు వచ్చినప్పుడు మాత్రం ఈ శరీరం ఆత్మ బయట కలుస్తుంది, వాక్యం అంతంత ముట్టుకోవాలి. ఇంకా మాకు కాకపోతే
Let me leave one verse with you. 2 Corinthians 5 and verse
8.
I think we should know this verse. We need to realize that when people ask us these kind of questions, we need to give them the Word of God in a simple kind of a way.
ఇష్టపడుతున్నాను కావున దేహమును విడిచినను ఆయన ఇష్టమై ఉండవద్దని నిధులు అపేక్షిస్తున్నాను. ఈ దేహంలో ఉంటారు, ఈ దేహంలో పెట్టావు. 2 Corinthians 5:1-2 ఉంటారు చూడండి, నాకు అంత భూమి మీద సిద్ధమవుతున్నా ఈ కూడా ఉంటాడు.
Let me show you one more verse about our body. Philippians 3 and verse 21.
Philippians 3:21. మొత్తమే శరీరం దేవుడు దత్తమయ్యారంటే శరీరం కంటే బట్టే కోసం మనం శాస్త్రాలు చూసాము. ప్రభు వచ్చిన సమస్తమును తనకు
లోపరుచాలిన
శక్తిని బట్టి
ఆయన
మన ఆయన మన దీన శరీరములు అబ్బా మన తన మహిళల శరీరములకు
And then finally, 1 Corinthians 15. This whole chapter primarily is about the resurrection of the body. You can just take note of verse 42 through 44. 42 through verse 49. This whole chapter, brothers, we should get familiar with 1 Corinthians chapter 15. It's all about the resurrection of our body.
We have some written questions here that we're going to try to answer.
But praise of using this rapture.
Yes.
Rapture before 1,000 years or after 1,000 years?
Oh, before.
Yeah. We began this. Began this from the start of it, yeah. ఏళ్ళ పరిపాలన ముందు క్రైస్తం వ్యక్తం క్రీస్తు సంఘం వ్యక్తపడుతుందా? క్రీస్తు సంఘము వ్యక్తపడిన తర్వాత ఆ సంఘం తొలి వేయాలి పరిపాలన. When did this creation was made?
Tell them the question.
చూడండి, ఇక్కడ ప్రశ్న ఏంటంటే సృష్టి ఎప్పుడు చేయబడిన సంవత్సరము కొందరు 18 కోట్లు అంటున్నారు, కొందరు 5,500 కోట్లు అంటున్నారు, ఇంకొక 10,000 కోట్లు కూడా అన్నారు. ఏది నిజము? ఆదాము ఏ సంవత్సరం ముందు ఏ నెల ఏ తారీఖు ఏ గంట ఏది?
On a very difficult question like this, on the very difficult questions like this, many believers can be in controversy.
ఈ ప్రశ్న ఎవరికి అర్థం కాదు కాబట్టి, ఈ ప్రశ్న కాదు దేవుడికి తెలియదు కాబట్టి అర్థం దేవుడు చూసుకోండి.
So first of all, the most important thing to learn is on controversial questions not to divide in fellowship from one another.
ఇటువంటి ప్రశ్న వల్ల మనుషులు వాగ్వాదం సమాధానం ఏర్పడదు.
Many of these things are very minor things and we shouldn't turn our back on brothers who have different views than we do on minor things.
ఇటువంటి మాట వివాదం పెట్టుకోవడం బాగుండదు. ఇటువంటి ప్రశ్నలు మనం వినకూడదు, దాని గురించి పరిశోధించకూడదు.
Okay, so the question was, how old is the earth? When was the earth made? There are good and godly believers who have two different views.
మంచి విశ్వాసులు వారికి రెండు రకాలైన ఆలోచనలు ఉన్నాయి.
Some believe that it was many, many thousands and millions of years ago, perhaps the earth was created, and then there was a period between Genesis 1:1 and 1:2 when some things happened and the fall, and then God came in and created starting in verse 2. Others believe that the entire creation was created in 6 days, and so it's only a few thousand years old. The whole world was only a few thousand years old. I don't believe that. There's actually a scientific group of believers in the United States who do scientific studies about the age of the earth, trying to prove that it's not a very old earth, but it's a young earth, only a few thousand years old.
ప్రపంచ సైంటిస్టులు ఈ విధంగా అసలు కోట్లు 50 కోట్లు ఏంటంటే అసలు చాలా ఉందని అసలు చెప్పుకుంటా ఉంటే చాలా పరిశోధన జరిపి 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 అబ్బాయి కొన్ని కోట్ల సంవత్సరాలు లక్ష సంవత్సరాలు కాదు, ఈ భూమి ఎంత ముసలత కాదు, కొంత మిడిల్ కాదే, కొన్ని 50 సంవత్సరాలు అయింది నేను చేశాను.
I myself have not studied this in the scripture extensively, so I don't want to give an answer about my opinion because I don't really know for, I haven't studied this subject that much. But those who believe in a young earth do point out one very interesting verse. In Exodus chapter 20, verse 11, it says, in 6 days the Lord made the heavens and the earth. So those who argue for a young earth use this verse to support their
theology.
I'd like to say one thing about the age of the earth.
As
Tom said, even among believers there are different theories. But when you consider Adam,
He wasn't made as a baby.
That's it?
He was not made as a baby. God created man in maturity. And when he took Eve out of Adam's side, she also was a mature woman. So it's very, to me, helpful to understand that when God created the earth, it was created as a mature earth. Where science and the Bible differ, I always choose the Bible.
Hallelujah.
I want to just add to what these two brothers said. Let's keep in mind that God is the one who wrote the Bible. He spent about a little over one chapter talking about the creation of the heavens and the earth in the book of Genesis. Just a little over one chapter. But he took about 40 chapters to expound on the tabernacle and all the details of the tabernacle with Moses. What was the purpose of the tabernacle? It was the purpose was that he would have a relationship with man. He would have a place where he could come in his glory and commune with man. So my point is very clear and simple. When God spends 40 chapters talking about the tabernacle and barely one chapter on His creation, that means that His relationship with man and in the tabernacle and then later on with the temple, that is God's priority. He chose not to give us much information on the original creation. So if He didn't want to give us much information, we shouldn't spend so much time wasting our time trying to figure it out.
ఆ
నలభై ఆది కాండము 49 ఒకటో వచనం ఆది కాండము 49
ప్రశ్న ఏంటంటే 49 ఒకటో వచనంలో యాకోబు తన కుమారుడితో మాట్లాడుతూ అంత్యక్రమలతో సంబంధించినవి మీకు తెలుపుదును అన్నారు. కాబట్టి యాకోబుకి
నమస్కార యాకోబు తన కుమారులను పిలిపించను మీరు కూడిరండి అంత్యజన్మంలో మీకు సంభవించుకో సంగతులను తెలియచేసేదను. ఇది యాకోబు అన్నాడు. యాకోబుకి ఎట్లా తెలుసు
అని ఈ కుమారు లోకంలో జరిగే సంగతి సంఖ్య లేదా అంత్యక్రమంలో జరగబోయే సంకల్పం
There's a very simple answer. God must have inspired his talk to his sons.
ట్రాన్స్లేషన్ అంత్యకాలం ఉంది కానీ అసలు ఒరిజినల్ ట్రాన్స్లేషన్ అంత్యకాలం కాదు జరగబో సంగతి అంటే కానీ ఏం టైమ్స్
కాదు
Jacob know in Genesis 49:1 what will happen in the days ahead to his children.
Out of 10 verses, 5 are there, 5 are left. So when the God is the parish of God, I find this place. That it says, honor and believers.
So then the question is that, Ayudhu Unnaru, Padmandu Unnaru, Kanyil. Ayudhu Masa Tishkanar, Ayudhu Nudhupitadu, Devu Pukshwadu Nudhupitadu, ఏంటి మరి వాళ్ళ కథ ఏంటి పెట్టవాళ్ళు కథ ఏంటి అని ప్రశ్న. ఎందుకంటే దాంట్లో ఉంటాం కదా మనం అందుకు మన
The first verse I shared in this conference is Revelation 22:12.
And that verse says that when Jesus comes, he's going to recompense people according to what they've done. In other words, God is not partial towards these five wise virgins. Rather, this is his justice in his decision of righteousness, who was faithful and pursued him and who
wasn't.
In the Psalms it says God will judge the earth in righteousness. It is righteous for God to give a reward to the five wise virgins and to deny entry, have a negative reward to the five foolish virgins.
I don't know. Chirivanavati, man, tattvastis kalpamu, devuna dhiti, devuna dhiti chattamundi. వీళ్ళు బుద్ధిగా తాముతామని విడిచిపెట్టడం ఆయన నీతి ఆయన విడిచిపెట్టి ఏ తర్వాత వైపు చూస్తారో తను వేసే మనం చూస్తాడు ఆయన మనం తెలియదు అర్థం దేవుడు కొద్ది వెంటరిస్తారో కానీ ఆయన తీర్పు మాత్రం న్యాయం పెట్టారు అంటే పక్షపాతం అవుతుందా
చెప్పి
పక్షపాతం బదలు కానీ పక్షపాతం లేకపోతే ఒకవేళ వాళ్ళు కూడా తీసుకుంటే ఆమె తొమ్మిది తోట మొదలు వాళ్ళు కూడా తీసుకుని మాకు కావాలంగా ఆమె అంటారు.
ఏ విధంగా వేరు ఏ విధంగా రాయబడుతుంది జరుపుగలదు
జీరో కథ బుక్ ఆఫ్ లైఫ్ దాంట్లో మన పేరు ఏ విధంగా రాయబడుతుంది అంటే
ఎలా తెలుసుకోగలం అసలు
మనం ఎట్లా తెలుసుకోగలం
తీసుకున్న వాళ్ళందరి
కొరకు
1 John chapter 5. He that has the Son has the life. Let's turn to 1 John chapter 5.
Yes.
This is God's testimony to the whole universe.
అది పదకొండవ
God's unique testimony is He has given to us eternal life.
దేవుడు సాక్ష్యం ఏంటంటే ఆయన మనకు నిత్య జీవమును అనుగ్రహించాడు అందరికి ఇచ్చాడు.
If you receive the Son, you receive life. If you reject the Son, then you do not have eternal life.
ఆ జీవము ఆయన కుమారుడు లభించాడు. నువ్వు ఆ కుమారుడు తీసుకున్నావా జీవాన్ని తీసుకున్నావు, కుమారుడు వద్దనుకున్నావా జీవం పోయింది అంతే.
We all know John chapter 1 and verse 12, as many as received him, to them he gave authority to become a child of God. And those children of God are the ones whose names get recorded in the Lamb's book of life.
Hallelujah.
Look at John chapter 1 verse is it verse 4? I want to just
add.
It says in him was life and the life was the light of men. So brothers, in him was life. When you receive him, you receive his life, and that automatically puts your name into the book of life.
Do
they all know that to receive the Son means to be born again? His life comes in, and our spirit, which is dead, becomes alive, and it's born.
Seven golden lampstands.
ఎదురుగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో మీరు చూడటం కూడా తిరిగింది. ప్రకటన 1:12 తిరుగుగా 7 సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యలో మనుష్య కుమారుడి పోలిన ఒకరిని చూసుకుని ఆయన తన పాదముల మంటపులో తిరుగుతున్న వస్త్రములు ధరించుకుని రొమ్ములకు బంగారు దక్కి కట్టుకుని ఉండేది.
Now these lampstands are symbolic. First of all, in nature, they're golden.
ఈ దీప స్తంభాలు అనేవి అంటే ఛాయగా చెప్పేదంటే అదొక దీప స్తంభము దీపాలు ఉండేవి కాదు. ఏదో ముఖ్యంగా దాకా మనం చూసేటువంటి దీప స్తంభం బంగారు దీప స్తంభం.
And that signifies the testimony of Jesus as the divine one shining out of the church.
కాబట్టి ఇది యేసు క్రీస్తు గురించి ఏం చెప్తుందంటే ఆయన పవిత్రుడు పరిశుద్ధుడు ఆ సంఘమును ఆ విధంగా ప్రభువుకి ఎంత భక్త లేకుండానో అంత పవిత్రంగా ఉన్నారని సూచిస్తుంది.
ఇట్ సిగ్నిఫైస్ దట్ ది చర్చ్ ఇస్ ఎ లైట్ ఇన్ ఎ డార్క్ ప్లేస్.
ఈ లైట్ ఏమో ప్రతి సంఘము కూడా ఆ ఇతరులకు దారి చూపించేటటువంటి వెలుగులాగా వెలగాలి. ప్రతి సంఘం ఆనందంగా వెలగాలి. యేసు కలిగిన సంఘం ఆనందంగా వెలుగు.
సో I was thinking about this morning, and we're going to share some more on church history this afternoon. But you know, the church just has one name, and it is the testimony of Jesus.
Amen.
The church is just the testimony of Jesus.
Amen.
You know, Hallelujah.
Throughout church history, we're going to see a little bit, time is short, that men have added names and done other things to the testimony of Jesus.
అయితే ఏం జరిగిందంటే సంఘం మనం సంఘ చరిత్ర తర్వాత తెలుసుకుంటాం, మధ్యాహ్నం చూసుకుంటాం. అయితే 10 సంవత్సరాలు గడిచే కొద్దీ యేసు గురించి సాక్ష్యం చెప్పవలసిన సంఘాల పేర్లు అనేక రకాల పేర్లు తెలుస్తున్నాయి.
The testimony of the apostolic church, the early believers, was a shining testimony.
అపోస్తలుల చర్చ ఉన్న ఆ సంఘము అద్భుతమైన నమ్మకమైన సాక్ష్యంగా ఉంటుంది.
In fact, in one place in Acts, it says that none dared to join them unless they had been born again and received this same life. There was too much shining there.
అపోస్తలుల కార్యములు ఏమంటే నిజంగా నన్ను బాప్తిసం పొందిన వారు నిజమైన విశ్వాసంగా ఉన్నవారనే చేస్తుండే వాళ్ళ సంఘంలో అటువంటి సంఘంలో వెలుగుగా ఉండిపోయింది అప్పుడు ఆది సంఘంలో.
సో అట్ ది టైమ్ దిస్ వాస్ రిటెన్ వి సీ దట్ దేర్ వర్ స్టిల్ లాంప్స్టాండ్స్ ఇన్ దీస్ 7 సిటీస్.
ఈ రాయబడినప్పుడు అక్కడ ఆ 7 పట్టణాల్లో ఈ దీప స్తంభాలు ఉండేవి చర్చిస్తాం.
But in chapter 2, verse 5, the Lord sends a warning. And you remember that to this church, they had lots of works, but he said they had lost their first love. Right? The love of Jesus. Just the fullness of the Spirit and the walking in the Spirit with the revelation of Jesus Christ. He said they had lost some of that. They had lost their first love. So in the last part of verse 5, he says to them, well, first of all, he tells them to repent, but then he said, or else I am coming to you and will remove your lampstand out of its place unless you repent. So we can see, when you look at the history of what's happened in the church since the time of the apostles to the present day, many churches, many places have lost the lampstand, which is the testimony and the shining of Jesus.
కాబట్టి మనం చూస్తే ఆది సంఘం నుంచి ఇప్పుడు వరకు కూడా ముందు భాగంగా సంఘాలన్నీ కూడా చక్కగా పడిపోయింది. ఎందుకంటే వారు క్రీస్తు సాక్షి సంఘాలను మెయింటైన్ చేయకుండా వేరే వేరే ఏదో చూపిస్తున్నారు కానీ క్రీస్తులు చూపించలేకపోతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వారు ఏం చూస్తుంటే వారు ఇదే ప్రస్తాపాన్ని తొలగించబడతా ఉన్నారు. మాట్లాడుకుందాం మరి దీపస్తంభాలు తెచ్చినప్పుడు మాకు ఆ మాట ఎంతో అర్థమైపోవాలి. దాడి అక్కడయ్యా నాను శుద్ధ హృదయం తెలియజేయ్యా అంటాడు. ఆ ఆత్మ వెళ్ళిపోతుంది అనమాట. సరే మంచి దేవుస్తో ఆఖరి లాస్ట్
నిత్య జీవం అందరికీ వచ్చిందే ఇవ్వబడుతుందా ఇవ్వబడకపోతే రెండో మరణంలో జరుగుతున్నారు. అప్పుడు రెండో మరణం ఇవ్వబడుతుంది.
ఇప్పుడు నిత్య జీవం అనేది ఉంది కదా ఇది అందరికీ ఇవ్వబడిందా? ఎస్
తిరుపతి
అందరికీ ఇవ్వబడుతుందా? ఏమన్నా అందరి పట్ల మాట్లాడుకోవాలి. అక్కడ తిన్న తెలపదు లేదు ఎవరు పోయేది అనుకుంటారో వాటికి వచ్చింది అంత నువ్వు వాటి పట్టే
సజ్జన ప్రశ్న నీకు దూరాలోచన అదే కదా అంటే ఒకవేళ తప్పటికైనా అని అర్థం కావట్లేదు.
అందరు తీయబడుతుందా? అందరు తీయబడుతుందా? అర్థం ఉంది పోతాను కొంతమంది
The judgment in Revelation 20, verses 11 through 15, is at the end of the millennium, at the end of the thousand years.
At the
end of the thousand years. At that time, all the peoples will be gathered. Well, it says all the dead will be gathered and stand before the throne. So there will be many centuries of dead unbelievers who have already died. They will be resurrected to stand before this throne at the end of 1,000 years. And certain books will be opened showing what these people had done in their lives. And verse 13 says they were judged according to their deeds. Remember, God said he's going to judge every man, will pay back every man according to his deeds. And in verse 15 it says, if someone's name was not found written in the book of life, they go into the lake of fire. The lake of fire is the punishment for eternity. There's only one escape from the lake of fire.
One
escape. And that is through Jesus Christ in his work on the cross and in resurrection. If we put our trust in him, then our name is in the Lamb's book of life. But here are all these dead people from many centuries. And they're unbelievers and they're judged according to their works, so they must go into the lake of fire because their name is not found in the book of life. You know, if God was righteous, he should wipe out the whole human race. Because all have sinned and fallen short of the glory of God. But God tells us in Ephesians chapter 2 that He has also has mercy. Mercy is to not give us what we deserve. Ephesians 2 says that God had mercy on us because of His great love for us. So He sent Jesus His Son to die for our sins and give us forgiveness and be in the book of life. Praise God for His mercy. Amen.